రుక్మిణి కిందకి దిగుతోంది. వాళ్ళంతా రుక్మిణిని చూచారు. వాళ్ళు చూచిన రుక్మిణి ఎలా ఉందిట, అళినీలాలక, ఆవిడ జుట్టు తుమ్మెద రెక్కల్లా నల్లగా ఒత్తుగా ఉంది. అంత నల్లని జుట్టు అనమాట, ఒత్తైన జుట్టు. పూర్ణచంద్రముఖి, పూర్ణచంద్రబింబంలో ఉంది ఆవిడ ముఖ. ఆ ముఖం అచ్చం పూర్ణిమ నాటి, కార్తీక పూర్ణిమ నాటి చంద్రుడి యొక్క బింబంలో ఉంది. ఏనాక్షి, ఇంకా కళ్ళు జింక కళ్ళల్లాంటి, లేడి కన్నుల్లాంటి కళ్ళు ఆ లేడీ కళ్ళు. ప్రవాళాధరన్, ఇంకా పెదవులు పండినటువంటి దొండ పండుల్లాగా పగడాల్లో ఉన్నాయి. ప్రవాళం అంటే పగడం, పగడాలు చూసారుగా ఎర్రగా ఉంటాయి, ఆ పగడాల్లో ఎర్రగా ఉందిట ఆవిడ పెదవులు. కొంతమంది ఈ ఎర్రదనం లేక నానాయాతన పడిపోయి దిక్మాలిన రంగులు ఎక్కడెక్కడి నుంచో పోస్తారు, అవి కడుపులో కడితే ప్రమాదం, యాసిడ్స్ అవి రంగులు. ఉన్న మొహం ఎలా ఉంటే అలా ఉంటుంది. ఏముంది ఈ రంగు చెప్పపోతే నేను ఎవడన్నా వివరించకుండా ఉంటాడా, ఏందుకు ఈ పెచ్చ అని నేను అనకూడదు అన్నానంటే అది భవిష్య పురాణాన్ని దృష్టిలో పెట్టుకుని అన్నా. కానీ మొత్తం మీద ఏమైనా సరే ఆవిడ పెదవులు ఎర్రగా పగడల్లో ఉన్నాయట. కలకంఠి, ఇంకా ఆవిడ మాట్లాడుతూ ఉంటే కోయిల గానం చేసినట్టుంటుంది, అంత మధురమైన కంఠం. నవపల్లవాంఘ్రి యుగళన్, ఇంకా ఆవిడ కాళ్ళు ఉన్నాయి పుట్టిన చిగుళ్ళలా, అప్పుడే పుట్టిన చిగురాకుల్లో ఉన్నాయి. గంధేభ కుంభస్థనిన్ పులినశ్రోణి ఇభేంద్రయాన, ఇంకా ఆవిడ నడక ఉన్నది గజరాజు గారిలా ఒయ్యారంగా నడుస్తుంది అనమాట. ఆడవాళ్ళు నడిస్తే కొంచెం ఒయ్యారంగా నడిచేవారు పూర్వకాలంలో, అందుకని గజరాజగమన సామజవర గమన అనేవారు. సామజం అంటే ఏనుగు, ఏనుగులాగ ఒయ్యారంగా నడుస్తోందని అర్థం తప్ప గజలక్ష్మిని కష్టం అక్కడ చక్క టీవీగా అలా కులుగుతూ నడిస్తే దాన్ని గజగమనము అంటారు. అందుకని ఆవిడ ఏమన్నారు అలా ఒయ్యారంగా నడుస్తోందన్నారు. అరుణాంభోజాతహస్తన్, ఇంకా అరిచేతులు ఉన్నాయి తామర పువ్వులు, ఎర్ర తామర పువ్వుల్లో ఉన్నాయట, అలా మెరిసిపోతున్నాయి. మహోత్పలగంధిన్, ఉత్పలము అంటే కలువ పువ్వు, మహోత్పలం అంటే మాత్రం మళ్ళీ తామర పువ్వు. ఆవిడ పద్మగంధి అంటే పద్మిని జాతి స్త్రీ. ఇక్కడ మాత్రం ఒక విషయం చెప్పాలి, నేను 1998లో కాశీలో ఒక 9 రోజులు కాశీఖండం చెబుతూ ఒక రోజున ప్రయాగకి స్నానానికి తీసుకెళ్లాను కొంతమందిని. అక్కడ ప్రయాగలో అప్పుడు బాగా నీరుంది, కాశీ అంతా వరదలు వచ్చేసాయి అప్పుడు, బాగా నీరుంది. అందువల్ల ప్రయాగ ఉధృతంగా పెడుతోంది వరద. ఆ వరదలో ఓ చోట స్నానం చేస్తున్నాం. ఇంతలో ఒక ఆవిడ వచ్చి గురువు గారు నమస్కరించింది, ఆవిడ స్నానం చేసింది. ఆవిడ పక్కన నుంచి పెడుతూ ఉంటే తామర పువ్వుల మీద నుంచి వచ్చే సువాసన వచ్చింది, ఎర్రగా ఉన్నది. రాజస్థాన్ నుంచి వచ్చిన ఒక రాజవంశీకురాలట ఆవిడ. ఈ చిత్తూరు పద్మిని అంటారే, ఆ పద్మిని జాతికి చెందినటువంటి ఆ వంశానికి చెందిన స్త్రీ. ఆవిడ పక్కన నుంచి పెడుతుంటే నిజంగా ఆడవాళ్ల శరీరం నుంచి తామర పువ్వుల వాసన అంటే ఏమిటో కళ్ళారో చూసి వెంటనే ఆవిడకి మనస్ఫూర్తిగా నమస్కరించబుద్దేసింది అనమాట. అటువంటి స్త్రీలు ఇప్పటికి కూడా ఉన్నారు. కొంతమంది స్త్రీలు ఉంటారే వాళ్ళు పక్కనుంటే ఇలా పద్మం వాసన వస్తుంది, వాళ్ళు పద్మిని జాతి స్త్రీలు. వాళ్ళని ఉత్పల మహోత్పలగంధి పద్మగంధి అంటారు. ఏదో పురాణాల్లో చెబితే అవునా కాదా అనుకునేవాడిని. నేను కళ్ళారో చూశాను, కళ్ళారా ఒకళ్ళిద్దరిని కాదు 5-6 పర్యాయాలు చూశాను. కాబట్టి ఇది సత్యం అని అర్థమైంది. ఈ సృష్టిలో అసత్యం అనేది లేదండి, ఎప్పుడు పరమాత్మ సృష్టిలో అసత్యం లేదు. రుక్మిణీదేవి వెడుతూ ఉంటే ఆవిడ శరీరం నుంచి అటువంటి సువాసన వస్తుంది, తామర పువ్వులో ఉంటుంది ఆవిడ శరీరం, పరమ కోమలంగా ఉంటుంది ఆవిడ. ఆవిడ గురించి వర్ణించడం చాలా కష్టం, అందుకనే ఇక్కడ మహోత్పలగంధి అన్నారు. మృగరాజ మధ్యగని, ఆవిడ నడుము సింహం నడుము వలె సన్నగా ఉన్నదట. అటువంటి ఆవిడ్ని కని విభ్రాంతాత్ములైరందరున్, అక్కడికి వచ్చిన రాజులు రాజకుమారులు చూస్తున్నారుగా, వాళ్ళంతా విభ్రాంతాత్ములైరి ఆశ్చర్యపోయారు, తెల్లబోయారు, అలా స్పృహ తప్పిపోయినట్టయింది వాళ్ళకి. ఆ అందం చూడగానే మూర్చిపోయారు. అందానికి మర్చిపోతారు కొంతమంది. వాళ్ళలో వాళ్ళు అనుకున్నారట, ఒరే శిశుపాల, ఓరే దౌర్భాగ్యుడా, నీకెంత అదృష్టం పట్టిందిరా, నీకు అదృష్టం శనిపెట్టినట్టు ఏళ్ళనాడు శనిపెట్టినట్టు పట్టింది కదరా, నీ బతుకెంత, ఈ రుక్మిణి ఏమిటి, ఇటువంటి అందగత్తి నీ భార్య అవుతుందా, మాకు ఈ భాగ్యం పట్టలేదురా బాబు అని కుళ్ళిపోయారు పాపం, కుమిలిపోయారు కొంతమంది. కొందరు ఆవిడ ఒక్కసారి చూస్తే చాలు అనుకుని ఒక్కసారి చూడకూడదా అనుకున్నారట, కానీ చూడటం లేదు. ఆవిడ అటు ఇటు తల తిప్పకుండా తల ఉంచుకుని నడుస్తోంది. అప్పటికీ కొంతమంది అన్నారు అలా అంటే చూస్తుందేమోనని. ఎన్ని పనులు చేసినా ఆవిడ మాత్రం చూడలేదు, ఆ జగన్మాత చూపు వాళ్ళ మీద పడలేదు. పాప వాళ్ళు నిరాశ పడిపోయారు. ఆవిడ మెట్లు దిగుతున్నప్పుడు పక్కనున్న వాళ్ళు, ఆ మెట్టు దగ్గర ఉన్నవాళ్ళు ఆవిడ చూస్తే బాగుండనుకుని ఆనందంతో ముఖం వెలిగిపోతూ ఉండగా చూశారు. ఆవిడ చూడకపోతే ఆ ముఖాలన్నీ మాడిపోయాయి, అమావాస్య చీకటి అయిపోయింది ఆ ముఖం. ఇప్పుడు రుక్మిణి అలా కిందకి దిగుతూ మెల్లగా తల ఎత్తింది. తల ఎత్తగానే ఎవరు చూడాలనుకుంది ఆవిడ? కన్నియల్ రుక్మిణి చూచింది. రుక్మిణి చంద్రమండల ముఖం, చంద్రబింబం లాంటి ముఖం కలిగిన వాణ్ణి చూచింది. కంఠీరవేంద్రావలగ్ను, సింహం నడుములాగా సన్నని నడుము కలిగిన వాణ్ణి చూచింది. నవాంభోజదళాక్షు, అప్పుడే వికసిస్తున్న తామర పువ్వు రేకుల వంటి కళ్ళు కలిగిన వాణ్ణి చూచింది. శ్రీకృష్ణుడు కూడా పద్మాక్షుడు, ఆవిడ పద్మాక్షి, ఈయన పద్మాక్షుడు, ఆవిడ మృగరాజు మధ్య, ఈయన కంఠీరవేంద్రావలగ్నుడు. కాకపోతే ఇద్దరికి తేడా ఏంటంటే అన్నీ ఒకటే, ఒక్క రంగు తేడా, కలర్ తేడా. ఈయనది ఒరిజినల్ కలరు, ఎండలోకి వెళ్ళినా మాడిపోక్కర్లా, నీల మేఘఛాయ శరీరుడు. మా అమ్మవారు మాత్రం బంగారపు రంగు, హిరణ్యవర్ణ, అది తప్ప మిగతా అన్ని ఒకటేట. చారుతర వక్షున్, ఈ వక్షస్థలం అందంగా నొన్నగా ఉంటుంది. మేఘ సంకాశదేహు, మేఘము వలె నీలంగా ఉన్నాడు ఆయన. నగారాతి గజేంద్రహస్త నిభ బాహును, అగ లేక నగ అంటే కొండ, నగ అరాతి అంటే కొండలకి శత్రువు. కొండలకి శత్రువు ఎవరు? కొండల రెక్కలు ఖండించిన వాడు ఇంద్రుడు. ఆయన యొక్క గజేంద్రం అంటే ఐరావతం, ఐరావతం యొక్క హస్తం అంటే తొండం. ఆయన చేతులు ఐరావతం తొండంలాగా గుండ్రంగా బలంగా ఉన్నాయట. ఆయన చేతులు తొండంలో ఉన్నాయనడానికి అంత బాగా వర్ణించారు. నగారాతి గజేంద్ర హస్త నిభ బాహుడు. నిజంగా కొంతమంది చేతులు ఇలా వృత్తాకారంలో బలిష్టంగా ఉంటాయి, మంచి బలంగా ఉన్న అటువంటి పుణ్యాత్ముల్ని మీరు ఎప్పుడైనా చూశారంటే చూశారు, చూడొచ్చు, ఏం పర్వాలేదు. కొంచెం బాగా భక్తితో ప్రార్థిస్తే కనపడతాడు ఆయన. చక్రి, చేతిలో చక్రం ధరించాడు. పీతాంబరున్, పసుపు పచ్చని బట్ట కట్టుకున్నాడు ఆయన. ఘనభూషాన్వితు, రకరకాల ఆభరణములు ధరించాడు. కంబు కంఠు, ఈయన కూడా శంఖం లాంటి మెడ కలిగిన వాడు. విజయోత్కంఠున్, నేను విజయం పొందుతాను అని విజయం మీద ఉత్సాహంతో ఉత్కంఠతతో ఉన్నాడు అటువంటి జగన్మోహనున్. జగత్తుని మోహించే అందంగాడు, సౌందర్యవంతుడు ఆ జగన్మోహనాకారుణ్ణి కనియన్ రుక్మిణి చూసింది. రుక్మిణి చూడగానే, అమ్మయ్యా నేను అనుకున్నట్టే కృష్ణుడు కనపడ్డాడు అనుకునే లోపు ఆవిడ మెట్లు దిగుతూ ఉండగా రథం మీద వచ్చేసాడుగా కృష్ణుడు. అక్కడికి రథం అలా తిప్పి మరీ ఉంచేట ముందే తిప్పి ఉంచి తొట్లో ఇటుకేసి తిరిగి రుక్మిణి నడుము ఇలా పట్టుకున్నాడు, ఎడంచెత్తో నడుము పట్టుకుని టక్కనెత్తి రథంలో కూర్చోబెట్టుకున్నట్ట. భార్య అలా ఉండాలన్నారు, భర్త గారు టక్కున పైకెత్తుకునేలా ఉండాలట. అందువల్ల ఎంత సుఖం, అలా నడుము పట్టుకుని ఎత్తి రథంలో కూర్చోబెట్టుకుని శంఖం ఊదాడు. సారథి పానీ రథం అన్నాడు. సారథి చెక్క చెక్క రథం తోలాడు. ఈ రథం మహావేగంగా వెళ్ళిపోయింది. శైభ్య సుగ్రీవ మేఘ పుష్ప వలాహకములనే గుర్రములు పూంచిన రథం డబ 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 వెళ్ళిపోయింది. ఈ రథం మహావేగంగా వెళ్ళిపోతూ ఉంటే రథ చక్రాల నుంచి దుమ్ము లేచిపోయింది. స్పీడ్గా వెహికల్స్ ఎడితే ఏమవుతుంది మరి, డస్ట్ లేస్తుంది కదా, దుమ్ము లేచింది. ఈ దుమ్ము గుడ్లప్పగించు చూస్తున్నారుగా రాజులు, ఆ మహారాజులు రాజకుమారులు కళ్ళల్లో పడింది. అదనమాట కళ్ళల్లో దుమ్ము కొట్టడం అంటే. ఈ దుమ్ము కళ్ళల్లో పడి కళ్ళు మూసుకుపోయాయి. ఈ విధంగా వీళ్ళందరి కళ్ళల్లో దుమ్ము కొట్టి స్వామివారు అమ్మని పట్టుకుపోయాడు. అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, క్షణాల్లో జరిగిపోయింది. దాంతో అందరికి అసలు ఏం జరిగిందో కూడా తెలియలేదు. దాంతో తెల్లబోయారంతా. వెంటనే ఈ విషయం క్షణాలలో తెలిసింది ఎవడికి? జరాసంధుడికి, రుక్మి మొదలైన వాళ్ళందరికీ కూడా. వెంటనే జరాసంధుడు, మనందరం ఇంతమంది మగవాళ్ళం వీరాధి వీరులు ఉండగా ఒక్కడొచ్చి కృష్ణుడు అన్నవాడు ఎంతమంది మధ్యలో మన అమ్మాయిని పట్టుకుపోతూ ఉంటే మనం చేతులు ముడుచుకుని గాజులు తొడిగించుకుని కూర్చుంటామా, నడవండి ఈ కృష్ణుడి సంగతి చూద్దాం, కొడదాం, తిడదాం, పొడుద్దాం, రుక్మిణిని వెనక్కి తీసుకొద్దాం అని వెంటనే ఏం చేశాడు జరాసంధుడు? తన వాళ్ళందరినీ రెచ్చగొట్టాడు. శిశుపాలుడు, జరాసంధుడు, ఈ దంతభక్తుడు వీళ్ళంతా తమ తమ సైనికులతో మహాసైన్యంతో రథాలెక్కి గుర్రాలెక్కి కృష్ణుడిని తరుముకుంటూ వెళ్ళిపోయారు. ఇక్కడ ముందే జరిగిందిలేండి, స్వామీజీ ముందే ఇక్కడికి వచ్చి ఈ శిశుపాలుని వీళ్ళందరూ ఒట్టిగా ముట్టారు. అందుకే యుద్ధం అంత తేలిగ్గా అయిపోయింది. అందుకే కొద్దిగా సేపు తిరిగారు కదా, పెళ్లి ఏర్పాట్లన్నీ స్వామీజీ ఆల్రెడీ చేశారు. కృష్ణుడు ఆయనే, ఆ కృష్ణుడి పెళ్లి జరిపించే పురోహితుడు ఆయనే, కృష్ణుడితో పాటు పక్కన కూర్చున్నటువంటి సామగ్రి ఆయనే, ఆ కథ చెప్పే పద్మాకరు ఆయనే, ఈ భక్తులు ఆయనే, కుర్చీలో కూర్చునేది ఆయనే, సర్వము తానయ్యి మహామహిమతో పెడతాడు ఆయన. పాపం ఈలోపు రుక్మిణీదేవి రథంలో కూర్చుంది, శ్రీకృష్ణుడేమో రథంలో తాను కూర్చున్నాడు రుక్మిణి పక్కనే. రథం వేగంగా వెళ్ళిపోతోంది. పెళ్లి కొత్త పెళ్లి కూతురు కదండి, ఏంటో కొత్తల్లో పెళ్లి కూతుళ్ళకి పూర్వం సిగ్గు ఒకటి ఉండేది కదా, అందుకని ఆవిడ కృష్ణుడి ముఖం ఇలా చూసింది, ఎలా ఉన్నాడు మాయన అని. తీరా కృష్ణుడు ఆవిడ ముఖంలోకి చూడగానే టక్కన సిగ్గుబడి తలంచుకుందిట, పురుష్ పురుష్ అనుకుంటూ. వెంటనే కృష్ణుడు మళ్ళీ పక్కకి తల తిప్పాడు. హరిచూచిన సిరి చూడదు, సిరిచూచిన హరియు కనడు. శ్రీకృష్ణుడు చూస్తే ఈవిడ సిగ్గుపడి తలంచుకుంటుంది, ఈవిడ చూస్తే కృష్ణుడు సిగ్గుపడతాడు. ఇద్దరు ఒకళ్ళొకళ్ళు చూసుకునే సమయానికి ఇంత చేసి కాసేపటికి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు, రెండోయి ప్రేమగా చూసుకుంటూ ఉంటే, ప్రేమగా చూసుకున్న 2 నిమిషములలోపే దబ దబ శబ్దాలయ్యాయి. ఏమిటి దబదబ శబ్దములను? రుక్మిణి తల తిప్పి చూస్తే ఆ పక్క నుంచి జనాలు వచ్చి పడిపోతున్నారు, సైనికులు, జరాసంధాదులు. దాంతో రుక్మిణి వణికిపోయింది. మాట్లాడకుండా సైగలతో మాట్లాడతారు కొంతమంది ఆడవాళ్ళు, తెలిసిన చాలా టెక్నిక్. భార్యాభర్తలు ఇద్దరూ ఓ చోట పురాణానికి వచ్చారు. నా చిన్నప్పుడు నా 8 ఏళ్ల వయస్సులో ఓ హరికథ జరుగుతుంటే హరికథకి నేను వెళ్ళి కూర్చున్నాను, నా పక్కన ఇద్దరు దంపతులు కూర్చున్నారు. హరికథ అయిపోయాక భర్త భార్యకే చూసి అన్నాడు, అంటే ఒక 100 ఇవ్వనా ఈ హరికథ చెప్పేవాడికి అని. అంటే ఆవిడ అస్సలు ఒక్క ముక్క మాట్లాడలేదు, ఇల్లా అంది. అంటే వాడు మొహానికి 100 ఎందుకు, నీ బొంద అంది. అంటే వాడు ఏమన్నాడు అంటే 50 ఇవ్వనా అన్నాడు అంది ఆవిడ. అంటే 20 ఇవ్వనా అంటే 5లోకి వచ్చింది 100. చూపులతో 100 రూపాయలు అన్నది 5 రూపాయలకు మార్చింది. ఇలా ఉంటారండి కొంతమంది భార్యాభర్తలు, చక్కగా సైగలతో పనులు చేస్తారు. అలా ఉండాలి మొగుడు పెళ్ళాలంటే. అంతేగాని ఏమండా నీ మొహం తగలయ్యా అని అందరూ వింటూ ఉండగా అరిస్తే పబ్లిక్ అయిపోమను. అందులో 24 అవర్స్ న్యూస్ ఛానల్స్ ఒకటి ఉన్నాయే, కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి. ఇప్పుడు ఈ జగన్మాత రుక్మిణి శ్రీకృష్ణుణ్ణి ఇదిగో వీళ్ళంతా మన మీద పడుతున్నారన్నట్టుగా ఇలా చూసిందట. అంటే ఏమిటి స్వామి ఏమి అంది. అప్పుడు ఆయన ఉన్నాడు, వై డూ యూ ఫియర్ వెన్ ఐ యామ్ హియర్ సీ దట్ సైడ్ అన్నాడు ఆయన. నీకెందుకే భయం తల్లి, నేనున్నాను కదా, మనం ఏం చేయక్కర్లా, మన రథం మనం తోలుకుపోదాం, అటు చూడన్నట్ట. ఆ వైపు నుంచి బలరాముడు తన యాదవ సైన్యంతో వీళ్ళ మీద పడ్డాడు. అప్పుడు కృష్ణుడు, వాళ్ళు కొట్టుకుంటారు, సందట్లో సడేమియా మనం వెళ్ళిపోదాం అన్నాడు. ఈ రథం వెళ్ళిపోయింది. ఇక చూడండి ఒకటే యుద్ధం అట, ఈ బలరాముడి యాదవ సైన్యానికి జరాసంధాదుల సైన్యములకి ఘోర యుద్ధం జరిగింది. ఏం వర్ణించారండి భాగవతంలో, హసిత హరి నీలని పవసనము విశాల కఠిన సమనయ నాద్రిపరి లసితమగు మేఘోల్లసనము వహింప కర కెసలయము హేమమణి విసర వల యద్యుతులు దశల తొదలందుం బసలుగురి యంగ బలుడు దర హసితము ముఖాబ్జమున నెసగ ఘన కాలాయ సమయ మహోగ్రతర ముసలము వడి విసరి కసి మసకి శత్రువుల నసువులకు బాపెన్. దీన్ని లయ విభాతి అంటారు ఈ ఛందస్సుని. ఈ ఛందస్సులో యుద్ధాన్ని వర్ణించారు. బలరాముడు యుద్ధం పెద్ద కష్టపడకుండా యుద్ధం చేస్తాడట. కొంతమంది పని చేస్తే నవ్వుతూ చేస్తారు, కష్టపడరు. కొంతమంది మంచినీళ్ళు తేవడానికి కూడా ఎంతో శ్రమ పడిపోయినట్టు 100 సార్లు అటు ఇటు పరిగెడతారు. కండువా వేసుకుని అటు ఇటు పరిగెడితే బోల్డ్ పని చేస్తున్నాడు అనుకుంటారు. ఏం ఉండదు, హడావిడి తడి తక్కువ, హడావిడి ఎక్కువ. కానీ బలరాముడి యుద్ధం అలా లేదట. చేతిలో రోకలి, మరో చేతిలో నాగలి. ఈ నాగలితో రథాలని గుర్రాలని ఇలా వేసి ముందుకు లాగేట. ఒక నాగలి వేసి ఒక 100 మందిని ఓ 50 మందిని ముందుకు ఈడ్చి చేతిలో రోకలి పుచ్చుకుని వచ్చిన వాడి నెత్తి మీద ఢామ్ 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 అని కొట్టేట. ఈ విధంగా వాళ్ళ తలకాయలన్నీ కొబ్బరికాయలు, మొక్కుబడిలో కొబ్బరికాయలు పగలగొట్టినట్టు పగలగొట్టి పారేశాడు. భయంకర యుద్ధం జరిగింది. అంతలోనే ధనుశ్చెక్కు పెట్టాడు, బాణములు విడిచిపెట్టాడు. ఏ యుద్ధం అది! ఆ యుద్ధంలో కొందరికి చేతులు తెగాయి, కొందరికి ముక్కులు తెగాయి, కొందరికి కళ్ళు తెగాయి, కొందరికి కాళ్ళు పోయాయి, కొందరికి కీళ్లు పోయాయి, కొందరికి వేళ్లు పోయాయి, కొందరికి పళ్ళు పోయాయి, కొందరికి ఒళ్ళే పోయింది. ఈ విధంగా అవయవములన్నీ చిన్నాభిన్నములైపోయాయి, ముక్కలు ముక్కలైపోయారు వాళ్ళు. అప్పుడు ఏం జరిగింది, ఈ చచ్చిపోయిన వాళ్ళ రక్తం ఒక మహానదిలా ప్రవహించిందిట. ఈ నెత్తురు నదిగా ప్రవహిస్తూ ఉంటే అందులో చేతులు చేపల్లా కనబడ్డాయి, జుట్టు నదిలో నాచులా ఉందిట, ఈ నడుము మొసల్లా కొట్టుకుపోయిందిట. ఎంత భయంకరమైన ఏరు ఎలా గట్టిపడింది! ఏనుగులు గుర్రములు అటు ఇటు నడుస్తూ ఉంటే ఈ ఏనుగులు గుర్రముల వల్ల అడుగునున్న బురద పైకొచ్చి, మట్టి పైకొచ్చి, ఈ మట్టి వల్ల మళ్ళీ నెత్తురు గడ్డగట్టేసింది. ఈ విధంగా నడక వల్ల అడుగునున్న మట్టి పైకొచ్చి మళ్ళీ ఈ నెత్తురు టేరు కాస్త గడ్డగట్టిందిట. ఇంత ఘోర యుద్ధంలో చవగా మిగిలిన వాళ్ళంతా పారిపోయారు జరాసంధాదులు. అందులో జరాసంధుడు రథం విరిగిపోయి ఒక గుర్రం ఎక్కి టక 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 గుర్రం తోలుకుంటూ ఒకటే పరుగు పారిపోవడం మొదలెట్టాడు. అలా పారిపోతుంటే వెనకాల వాడితో పాటు పౌండ్రక వాసుదేవుడు ఇంకా దంతవక్త్రుడు అందరూ వస్తున్నారట. హఠాత్తుగా జరాసంధుడు కొంత దూరం వెళ్ళాక, ఒరే మనందరం పరిగెట్టుకొస్తున్నాం, పెళ్లి కొడుకు ఉన్నాడా లేడా అని తల పక్కకి తిప్పాట. పక్కనే పాపం శిశుపాలుడు ఉన్నాడు. శిశుపాలుడు గుర్రం ఎక్కి వస్తున్నట్ట. అప్పుడు జరాసంధుడు రథం ఆపి గుర్రం ఆపి, పగతుర్ర చేతిలో పడక ప్రాణము తోడుతోనున్నవాడవే, ఒరే నువ్వు చచ్చిపోయావనుకున్నాను రా శత్రువుల చేతిలో, ఓరి శిశుపాలా నువ్వు గట్టిపిండమే బతికే ఉన్నావట్రా అన్నాడు. అనగానే వాడు కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ, అంటే నేను చచ్చిపోవాలని కోరుకుంటున్నావా అన్నట్ట. చచ్చ నువ్వు చచ్చిపోవాలని నేను ఎందుకు కోరుకుంటాను, కన్నా బాధ అది కాదు, భయంకర యుద్ధం జరిగింది, ఈ యుద్ధంలో ఎంతో మంది చచ్చారు, నువ్వు కూడా అయిపోయావు అనుకున్నాను, ఏదో నీ పూర్వజన్మ సుకృతం వల్ల పాపీతిరాయుహు అన్నారు కదా అందువల్ల బతికినట్టున్నావు, అదృష్టవంతుడివి నువ్వేం బాధపడకు, దేవుడిదే వల్ల కళ్యాణ వేదికలో నీకు పిండం పెట్టవలసిన అవసరం లేకుండా గండం గడిచి బయటపడ్డావు సంతోషించన్నట్ట. ఏమి సంతోషించను, బంగారం లాంటి భార్య పోయింది, జీవితంలో ఇటువంటి భార్య దొరుకుతుందా అని వాడు ఒకటే ఏడ్చేటంటే అక్కడ రాశారు, భార్య పరమసుందరి అనుకూలవతి చచ్చిపోతే ఎలా ఏడుస్తారో అలా ఏడ్చేట ఇంకా పెళ్లి కాకుండానే. అప్పుడు జరాసంధుడు వాణ్ణి ఓదార్చి, ఏడవకు, వాళ్ళ రోజులు బాగున్నాయి, తమ రోజులు బాగుండడం వల్ల మనలాంటి వీరుల్ని యాదవులు శ్రీకృష్ణుడి అనుగ్రహంతో జయించారు, రేపు పొద్దున మన రోజులు కూడా బాగుంటాయి, మనం మళ్ళీ మన కాలం బాగుంటే వాళ్ళని జయిస్తాం, దీనికి ఏడవకు, నేను 18 పర్యాయములు ద్వారకానగరం మీదకి మధురానగరం మీదకి దండయాత్రకి వెళ్ళాను, 17 కృష్ణుడి చేతిలో చావు దెబ్బలు తిన్నాను, బలరాముడు నన్ను చంపబోయి వదిలిపెట్టాడు, కానీ 18వ మారు విజయం పొందాను, 17 ఓడిపోయినందుకు కానీ ఒకమారు విజయం పొందినందుకు కానీ నేను ఎప్పుడూ దుఃఖము పొందలేదు సంతోషము పొందలేదు. ఇదంతా కాలప్రభావం అనుకుంటున్నాను, నువ్వు కూడా కాలప్రభావం అనుకో. అయినా బతికినందుకు సంతోషించక పెళ్ళం పోయిందంటే ఏమిటయ్యా, బ్రతుకవచ్చు వడల ప్రాణంబులుండిన బ్రతుకు కలిగనే నీ భార్య కలదు, బ్రతికి తీవు భార్య పట్టు దయ్యమెరుంగు, వగవలదు చైద్యా వగవలదు. శరీరంలో ప్రాణం ఉంటే బచ్చలు ఒక్కోసుకు తినచ్చు, ఏదో ఒక పెళ్లి చేసుకుని బ్రతకచ్చు, బ్రతకడానికి శరీరం అంటూ ఉండాలి, ప్రాణం ఉండాలి, కాబట్టి ప్రాణం ఉన్నది అని సంతోషించు. నువ్వు బతికితే ఇంకో భార్య వస్తుంది, రుక్మిణి కాకపోతే లోకంలో సంబంధాలు లేవా, పెళ్లి సంబంధము కావాలను, పెళ్లి తప్పిపోయిన వాడికి మరొక సంబంధం కావాలను అని నువ్వు ఒక ప్రకటన ఇస్తే బోలెడంతమంది వస్తారు. నువ్వు బ్రతికావు, నీ భార్య సంగతి దయ్యానికి తెలుసు, ప్రస్తుతం ఏడవకు అనగా అలాగే ఏడుస్తూ వెళ్ళిపోయాడు వాడు. ఈలోపు వీళ్ళంతా పారిపోయినా రుక్మిణీదేవికి పెద్దన్నగారు ఉన్నాడుగా, వాడి పేరు రుక్మి, వాడు పళ్ళు పటపట కొరికాడు, ఎంత వీరాధి వీరుణ్ణి భీష్మకుమారుణ్ణి నన్ను లెక్క చెయ్యక ఈ గోపాలకుడు వెన్నముచ్చు మా చెల్లెల్ని పట్టుకుపోతాడా, ఇప్పుడే వాడి వెంట పడతాను, వాణ్ణి చీల్చి చెండాడతాను, వాణ్ణి జయించి నా చెల్లెల్ని తీసుకుని మళ్ళీ నగరానికి వస్తాను, నా చెల్లెలు లేకుండా కుండినపురములో అడుగు పెట్టను, నేను వెనక్కంటూ వస్తే ఈ నగరంలోకి అడుగు పెట్టాలంటే చెల్లితో రావాలి, చెల్లి లేదా నేను రానుగాక రాను అని భీష్మకుమారుడు భీష్మ ప్రతిజ్ఞ చేసి ఒక రథమెక్కి ఒక సారథిని వెంట పెట్టుకుని ఆయుధములు కూడా రథంలో పెట్టుకుని వీళ్ళంతా కొట్టుకుంటున్నారే ఏది జరాసంధాదులు బలరాముడు, ఆ మార్గంలో వెడితే వెళ్ళలేడు కదా, అందుకని డొంక రూట్ ఒకటి ఉందిలేండి, ఈ వేరే రూట్లో GPS పెట్టుకుని బయలుదేరాడు, మహావేగంగా బయలుదేరాడు. బయలుదేరి ఈ అందరినీ దాటుకుని శ్రీకృష్ణుడి రథాన్ని చేరాడు. అమ్మయ్యా ఇక బలరాముడు వాళ్ళు కొట్టుకుంటున్నారు మనకి సంబంధం లేదు అని ఇప్పుడు మళ్ళీ పాప రుక్మిణీదేవి ప్రేమగా కృష్ణుడి ముఖం ఇలా చూస్తోంది, నేను ఎంత అదృష్టవంతురాలని ఎంత అందగాడు దొరికాడని. మళ్ళీ కృష్ణుడి ముఖం 2 చూసేలోపు మళ్ళీ వెనక డబా డబా శబ్దం అయ్యింది. ఏమిట్రా చూస్తే ఈసారి అన్నగారు రథం మీద వస్తున్నాడు. మళ్ళీ వీడికి భయం పట్టుకుంది. స్వామి అన్నట్టు చూసింది, నీకేం పర్వాలేదు బావగారేగా, బావా ఆయనకి ఆవు పాల కోవ పెడతాను, నువ్వేం కంగారు పడకు అని వెంటనే ఆయన రథాన్ని ఆపాడు, వెనక్కి చూశాడు. ఎంతలో రుక్మి మూడు బాణములు కృష్ణుడిని కొట్టాడు. ఏమేంటి ఆ బాణాలతో ఎక్కడెక్కడ కొట్టాడు? ఒక బాణంతో నుదుట కొట్టాట, మరో బాణం కుడి భుజం, మరో బాణం ఎడమ భుజం. ఈ మూడు చోట్ల బాణములతో గట్టిగా కొట్టి, ఓయి వెన్నముచ్చ, వెన్న దొంగ, నవనీత చోర, ఆగు ఆగు అని ఇలా హెచ్చరించాడు. మా సరివాడవా, మా పాప గొనిపోవ, ఏ పాటి గలవాడ, వేది వంశమెందు జన్మించితి, వెక్కడ పెరిగితి, వెయ్యది నడవడి ఎవ్వడెరుగు, మానహీనుడవీవు, మర్యాదలును లేవు, మాయగై కొనిగాని మలయరావు, నిజ రూపమున శత్రు నివహంబుపై బోవు, వసుధేసుడవుగావు, వావిలేదు కొమ్మ నిమ్ము, నీవు గుణరహితుండవు, విడువు విడువవే నివెలయ కాల శిఖి శిఖా సమాన, శతశిలీ ముఖముల గర్వమెల్లగొందు కలహమందు. ఓరి కృష్ణ, నువ్వెవడివి, నీ బతుకెంత, మాతో సమానమైన వాడవా నువ్వు? మా సరివాడవా, మాకు సమానమైన వాడివా, సాటివాడవా? కాదు కాదు, మా పాపలు ఎత్తుకుపోతావా అన్నాడు. వీడు తిట్టిన తిట్లన్నీ కృష్ణుడికి స్తోత్రం అయ్యాయి. దీన్ని వ్యాజస్తుతి అంటారని ఇంతో పూర్వమే చెప్పాను, కనుక ఇప్పుడు కొత్తగా చెప్పక్కర్లేదు. మా సరివాడవా అంటే మాకు సరివాడవు కాదు, మాకంటే గొప్పవాడివి అని ఒక అర్థం. మా పాప కొనిపోవా, మా అంటే లక్ష్మి అని అర్థం. ఈ ఏకాక్షరములకు పొట్టి హ్రస్వం ఉండదు గనక మా దీర్ఘం కిందే పెట్టి పాప అంటే లక్ష్మీదేవి అనే ఈ అమ్మాయిని ఎత్తుకుపోతున్నావు, నువ్వు లక్ష్మికి సరిపోతావు కాబట్టే లక్ష్మిని పట్టుకుపోతున్నావు అని రెండో అర్థం. ఏ పాటి గలవాడవు, నువ్వు ఎంత ఉంటావు అన్నాడు ఆయన. ఆయన ఎంత ఉంటాడో ఎవరు చెప్పగలరు అంటే అంతటా వ్యాపించిన వాడు అని అర్థం. ఎక్కడ పుట్టితివి, నీ పుట్టుకు ఏది అన్నాడు. ఆయనకు పుట్టుకు ఎక్కడుంది? అందుకే ఆ పరమాత్మని అభవహ, భవము లేనివాడు అంటాం. ఎందు పెరిగితివి, ఎక్కడ పెరిగావు అన్నాడు ఆయన. ఆ పరమాత్మ ఎక్కడ పెరిగాడో ఎప్పటికీ తెలియకేగా గిజగిజలాడుతున్నాం. మేకేదాటని ఒకళ్ళు అన్నారు, కాదు మైసూర్ అన్నారు కొంతమంది, కాదండి హోసూర్ అన్నారు కొంతమంది, అది కాదండి ఇంకో చోటని కొందరు అన్నారు. ఊరికి ఇలా అంటారు, ఆయన ఎక్కడ పుట్టాడో, ఎక్కడ పెరిగాడో, ఎక్కడ తిరిగాడో ఏమీ తెలియదు. ఆయన ఎక్కడ దర్శనమిస్తే అదే తాత్కాలికంగా మనకు వైకుంఠం అంతే తప్ప ఇక్కడ అక్కడ అని వెతకడం దండగా. ఒకడేమో మా తమిళుడండి, ఒకళ్ళేమో కన్నడం వాడండి, ఒకడు తెలుగు వాడండి, ఒకడు హిందీ వాడండి అంటారే, ఇవన్నీ పై పైకి ఊరికే భ్రమ. ఆయనకి ఏమీ లేదు, అందరి వాడు ఆయన. చివరికి వెనకటి ఒక కథ ఉంది, క్లుప్తంగా చెప్పాలంటే, ఓసారి ఓ హిందీ వాడు, ఓ తెలుగు వాడు, ఓ ముస్లిము రైల్లో ప్రయాణం చేస్తున్నారు. ఇంతలో వాళ్ళలో కబుర్లు వచ్చాయి. ఈ కబుర్లలో ముందుగా హిందీ వాడు, ముస్లిం వాడు, తెలుగు వాడు కబుర్లు చెప్పుకుంటూ ఉండగా ముస్లిం లేచాడు. మీరంతా హనుమాన్ మావాడైతే మీరు ఎత్తుకుపోయారు, హనుమాన్ మావాడండి అన్నట్ట. ఎవరో ముస్లిం ఆయన. అనగానే ఈ ఇద్దరు తెల్లబోయి, అదేంటండి బాబు హనుమాన్ మీవాడు ఎలా అవుతాడు, హనుమంతుడు మాదేవుడు అన్నారట. కాదండి, సల్మాన్, రెహమాన్, సులేమాన్ అని మాన్ ఉందంటే మావాడు, కాబట్టి హనుమాన్ అనుంది కాబట్టి హనుమాన్ మావాడు అన్నట్ట. ఇలా అనుకుంటే గొడవలే లేవు. అప్పుడు హిందీ ఆయన లేచాడు, మాన్ అని ఉంటే అంత మాత్రం చేత ముస్లిమేం కాదు, మాన్ మా హిందీలోనూ ఉంటుంది, శక్తిమాన్, మేహమాన్ అని మేము అంటాం, కాబట్టి హనుమాన్ అనుమానం లేకుండా మావాడు అన్నట్ట. అప్పుడు తెలుగు ఆయన లేచి, హనుమాన్ మీవాడు కాదు, మావాడు కాదు, మా తెలుగువాడు. ఎందుకు తెలుగువాడో చెబుతున్నాను వినండి. ఎక్కడో అడవిలో రాముడు కనబడి నా సీత తప్పిపోయిందని చెబితే ఈ దోవనబోయేది నెత్తి మీద వేసుకుని సీతారాముల్ని కలిపేవాడు ఎవడై ఉంటాడు, వీడు తెలుగువాడే, కాబట్టి తెలుగువాడే హనుమాన్ అన్నట్ట. ఓ పని చెబితే ఆ పని నెత్తి మీద వేసుకుని పూర్తి అయ్యేదాకా నిద్రపోవడం అన్నట్ట. సరే ఏ వంకతో అయినా అలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారే, అలా ఇప్పుడు వీడు చెప్పకుండానే నువ్వు మాతో సమానమైన వాడివా అంటే మాకంటే ఎక్కువవాడివి, నీకు పుట్టుకు లేదు, నువ్వెక్కడుంటావో తెలియదు, నువ్వు అందరి వాడివి అనడానికి తెలియకుండానే నీ వంశం ఏమిటి, ఎక్కడ పెరిగావు, ఎక్కడ పుట్టావు, నీ భాష ఏది, అసలు నీకు ఒక ప్రవర్తన ఉన్నదా, మానహీనుడివి నువ్వు, నీకు అభిమానం లేదు, మర్యాదలు లేవు. నిజంగా ఆలోచిస్తే పరమాత్మకి మర్యాద ఏమిటి? పరమాత్ముడు ఈ లౌకిక మర్యాదలకు అతీతుడు, అందుకే ఆయన నవ్వుతాడు, ఒక్కోసారి కోపంగా చూస్తాడు, ఒక్కోసారి మన మధ్యకు వస్తాడు, ఒక్కొక్కప్పుడు వెన్న తిన్నట్టు నటిస్తాడు, మనలాగే బర్త్డే కేకు కోసినట్టు నటిస్తాడు, ఒక్కోసారి స్వీట్ తిన్నట్టు నటిస్తాడు, అంతలోనే చిలక దగ్గరికి ఎడతాడు, తేడా వస్తే నీ పిలక పట్టుకుంటాడు. ఇది పరమాత్మ యొక్క లీల. అందువల్ల ఆయనకి ఈ లౌకిక మర్యాదలతో సంబంధం లేదు. అందువల్ల నీవు మాయ లేకుండా రావు అంటే వైష్ణవ మాయ లేకుండా రావు, నీవు మా అమ్మాయిని మాకు ఇచ్చేయి అని ఏమన్నాడు, గుణరహితుడవు, నీకు గుణాలు లేవురా, పరమాత్మ నిర్గుణ పరబ్రహ్మ అని అర్థం. నువ్వు మా అమ్మాయిని విడిచిపెట్టకపోతే ప్రళయకాలంలో మేఘములు వర్షిస్తూ పిడుగులు విసురుతాయే, అటువంటి పిడుగుల వంటి బాణములతో నిన్ను సర్వనాశనం చేస్తాను, నీ గర్వం సర్వం ఖర్వం చేస్తాను, కాసుకో అని మళ్ళీ ధనుస్సు ఎక్కువ పెడుతూ ఉంటే కృష్ణుడు వాడి ధనుస్సుని ఒక బాణంతో ఖండించాడు. వాడు ఇంకో కోదండం తీసుకుంటే ఆ కోదండం ఖండించాడు. వాడు గద తీస్తే గద విరగొట్టాడు. ఆ తర్వాత వాడి జెండా విరగొట్టాడు. వాడి గుర్రములను చంపేశాడు. వాడి రథ సారథిని చంపాడు. వాడి రథచక్రాలు విరగొట్టాడు. వాడు కత్తి ఎత్తగానే ఆ కత్తిని నరికేసి తన వరలో నుంచి సునందమనే కత్తి తీసుకుని 28 అడుగులు రథంలోంచి ఎగిరి వాడి దగ్గరికి దూకెట్ట 28 ఫీట్ హై జంప్ చేశాడు. చేసి అమాంతంగా వాడు జుట్టు పుచ్చుకున్నాడు, రుక్మి యొక్క జుట్టు పుచ్చుకున్నాడు. పుచ్చుకుని కత్తెత్తి ఒక్క దెబ్బతో వాడి తల నరికేయబోయాడు. క్షణం ఆలస్యమైతే రుక్మి తల తెగిపోయేది. అంతలా దూకి స్వామివారు కత్తెత్తేట. తీరా కత్తి ఇలా ఎత్తి వాడి తల నరకబోతుంటే ఎవరో గట్టిగా చేయి పట్టేశారు. ఈ కత్తి పైకి లేవకుండా రుక్మి తల తెగకుండా గట్టిగా పెట్టారట ఎవరో ఉడుంపట్టు. కొంతమంది సన్నగా ఉంటారే కానీ చేతుల్లో భలే పట్టు ఉంటుంది. రుక్మిణీదేవి పట్టింది ఇప్పుడు. ఆడవాళ్ళు గట్టిగా పడితే ఈ మగాడంతా వీడు బతికెంత అన్నారు. నేనల్లా వ్యాసుడు అన్నాడు. మళ్ళీ నా మీద పడకండి. ఇలా ఒక్కసారి చెయ్యి గట్టిగా పట్టేశట. పట్టి అమ్మవారు కృష్ణుడిని బతిమాలుకుంది. చూసారా, ఆడవాళ్ళకి పుట్టింటి మీద అంత ప్రేమ ఉంటుంది అన్నారు. ఈ దుర్మార్గుడు అన్నగారు ఎన్ని అపకారాలు చేశాడు, నిజంగా ఈ పెళ్లి జరగకుండా చెయ్యాలనుకున్నాడు. అయినా అన్నగారిని కృష్ణుడు చంపబోతుంటే గట్టిగా చేయి పుచ్చుకుని ఏమండి చంపకండి అని కన్నీళ్లు పెట్టుకుందిట ఆవిడ. అది స్త్రీలకున్న కోమలత్వం, పుట్టింటి వారి మీద ప్రేమనే ముందే చెప్పాగా. భర్త కష్టపడి 100,000 రూపాయలు చీర కొనిపెట్టినా సంవత్సరమునకు ఒక్క మారు పుట్టింటి వాళ్ళు ఒక జాకెట్ పీస్ పెడితే మా పుట్టింటి వారు పెట్టారండి జాకెట్ పీస్ అని చెప్పకపోతే పీస్ ఉండదు. అలాగే ఈవిడు కూడా కృష్ణుడిని గట్టిగా పట్టుకుని బతిమాలుకుంది. నిన్ను నీశ్వర దేవదేవుని నిర్ణయం పగలేకవో సన్ను తామర కీర్తి శోభిత సర్వలోక శరణ్యమా అన్న ఈతడు నేడు చేసే మహాపరాధము నీయడం నన్ను మన్నన్న చేసి కావుమనాథ నాథ దయానిధి అనాథ నాథ దయానిధి కల్లలేదని విన్న విల్చుట కాదు వల్లభైత నిన్ ప్రల్లదుంతెగజూచితేనియు భాగ్యవంతులమైతిమేము అల్లుడయ్య ముకుందుడీశ్వరుడల్చు మోదము చందు మా తల్లిదండ్రులు పుత్ర శోకము తాల్చి చిక్కుదురీశ్వరా ఈశ్వరా అని డగ్గుత్తికతో మహాభయముతో ఆకంపితాంగంబుతో వినతశ్రాంత ముఖంబుతో శృతి చలద్వేణి కలాపంబుతో కనుదోయిల్ జడిగొల్న బాష్పములతో కన్యాలలామంబు మ్రొక్కిన రుక్మిన్ తెగవ్రేయబోక మగిడిన్ కృష్ణుండు రోచిష్ణుడై. ప్రభు ఈశ్వర నువ్వు దేవాధిదేవుడివి, సమస్త లోకాలకి మూల పురుషుడివి. అటువంటి నిన్ను గ్రహించలేక మా అన్న బాలిసుడు మూర్ఖుడు నీచుడు నోటికొచ్చినట్టు తిట్టాడు నిన్ను. ఎన్నో అపరాధములు చేశాడు నీకు. వాడు చేసినవి మహాపాపాలు. వాణ్ణి చంపవచ్చు కానీ దయతో వాణ్ణి మన్నించు. నా ముఖం చూచి వాణ్ణి విడిచిపెట్టు. నువ్వు దిక్కులేని వాళ్ళకి దిక్కు, అనాథనాథుడివి, దయాస్వరూపుడివి. వీడిలో తప్పు లేదు గనక వాణ్ణి రక్షించమని కాపాడమని నేను కోరను. వాడు తప్పే చేశాడు, వధారుహుడు. కానీ నీకు ఒక చిన్న సూచన చేస్తున్నాను. మా అమ్మకి నాన్నకి నువ్వంటే ప్రాణం. వాళ్ళు చిన్నప్పటి నుంచి నన్ను నీకు ఇచ్చి పెళ్లి చెయ్యాలనుకున్నారు. ఇప్పుడు కూడా నువ్వు నన్ను తీసుకుపోతే వాళ్ళు ఎంతో సంతోషిస్తున్నారు. మా అమ్మాయికి కృష్ణుడే భర్త అవ్వాలనుకున్నాం, దేవుడి దేవల్లో కృష్ణుడు మా అమ్మాయిని పట్టుకుపోయాడు అని వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు. ఈ సమయంలో ఆ సమయంలో నువ్వు ఈ దుర్మార్గుని చంపావనుకో, అప్పుడు మా తల్లిదండ్రులు ఏమనుకుంటారు? మాకు కృష్ణుడు అల్లుడు అవ్వాలనుకున్నాం కానీ అల్లుడు వచ్చి మా వాడిని గిల్లుడు చేస్తాడు అనుకోలేదు, అయ్యో మా వాడిని చంపాడా అని ఏడుస్తారు. ఎంత దుర్మార్గుడైనా కొడుకు కొడుకే కదా. తమ కొడుకుని, అందులో ఇంటికి పెద్ద కొడుకుని, బావగారు చంపారని తెలిస్తే, కాబోయే అల్లుడు చంపాడని తెలిస్తే ఆ తల్లిదండ్రులు ఏమవుతారో ఆలోచించు. మా తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకో. ఇంకో టెక్నిక్ కూడా చెప్పిందండో ఆవిడ, ఇవన్నీ ఓ పక్కన పెట్టండి, అసలు రుక్మిణీదేవి యొక్క మాటలే మాటలు అన్నారు. అందుకే ఆవిడ ఏమందో తెలుసా, కృష్ణ ఇప్పుడు నాకు ఇంకా పెళ్లి కాలేదు, పెళ్లి కాలేదు కనుక నా ఇంటి పేరు మారలేదు. ఇప్పుడు నువ్వు మా అన్నయ్యని చంపావంటే నాకు వెంటనే మైలు వస్తుంది, మైలు వస్తే రేపు ముహూర్తం ఆగిపోతుంది, తర్వాత నీ ఇష్టం. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ బాంబు. నిజం కదా, మరి పెళ్ళి అవ్వలేదు, ఇప్పుడు వీడు చచ్చిపోతే శుభమానని ఈరోజు రాత్రికి ముహూర్తం అయ్యే పైగా ఈ ముహూర్తం ఆగిపోతుంది, ముహూర్తం ఆగిపోతే తర్వాత మూఢం రావచ్చు, ఆ తర్వాత ఇంకేదో రావచ్చు, ఎప్పుడు పెళ్లి జరుగుతుందో తెలియదు అనగానే ఈ మిగతావన్నీ ఎలా ఉన్నాయి, ఈ చివరి దానికి టక్కన పడిపోయాడు ఆయన స్వామివారు. వెంటనే రుక్మిణీదేవి అలా బతిమాలుతూ ఉంటే, ఆ బతిమాలుతున్న రుక్మిణి ఎలా ఉందట, డగ్గుత్తికతో కంఠం గద్గదమైపోయింది, భయపడిపోతోంది, అవయవాలు వణికిపోతున్నాయి, ఈ జుట్టంతా చెవుల మీద అటు ఇటు పడి కదులుతోంది, ముఖం చెమటపట్టి అలిసిపోయింది. అటువంటి ఆవిడ్ని చూచాడు, రెండు చేతులు జోడించి రక్షించమని ప్రార్థిస్తున్న భార్యను చూశాడు. పైగా ఇంకో శాస్త్రం ఉంది, ఏమిటది, పెళ్లికి ముందు పెళ్లి కూతురి మాట వినకపోతే భవిష్యత్తులో కాపురము సక్రమముగా ఉండదు. కొత్త పెళ్లి కూతురు కదా, ఇప్పుడైనా ముచ్చట్లు తీర్చదటండి, ఆ తర్వాత ఎలాగో తప్పదలండి, కాబట్టి ఇప్పుడైనా తీర్చాలి అనుకుని ఆయన వెంటనే కత్తి పక్కకు పెట్టాడు. రుక్మిణి చంపకుండా ముఖం పైకెత్తి, చూసావా బావా, ఎప్పుడన్నా నీ చెల్లెలి మనస్సు నువ్వు గ్రహించావా, ఇప్పుడు నీ చెల్లెలే నీ ప్రాణం కాపాడింది, అందుకే ఆడవాళ్ళ ముఖం చూడాలన్నారు, ఆడబొడుచులు గౌరవించడం చేత కాదు నీకు, సరే నిన్ను చంపను కానీ బావగారు కదా నీకు కొంచెం సన్మానం చేస్తాను అని వీణ్ణి తీసుకెళ్ళి ఆ రథానికి ఉన్న స్తంభానికి, ధ్వజస్తంభానికి కట్టేసి ఈ కత్తితో తలంతా గొరిగాడు. ఎలా గొరిగాడో తెలుసా, వాడి ఉపనయనమునకు కూడా 5 పిలకలు పెట్టుకోలేదట, 5 శిఖలు పెట్టి తలంతా గొరిగి అక్కడక్కడ పిలకలు పెట్టి విరూపిరి చేశాడు. వాడికి గడ్డం మీసం ఉన్నాయి, ఎడమ వేపేమో ఈ మీసం తీసి ఈ కుడివైపు పట్టే పెట్టట, గడ్డమేమో కుడివైపు గీకి ఎడమవైపు పట్టే పెట్టట, పని పూర్తిగా గీకేస్తే రూపాయి ఖర్చు లేకుండా వదిలిపోయేది. ఇటు సగం మేసం ఇటు సగం గడ్డం అట్టే పెట్టి విరూపిని చేశాడు. సరిగ్గా ఆ సమయమునకు అక్కడికి బలరాముడు వచ్చి, ఇదేమిటి కృష్ణ, ఒకణ్ణి శత్రువని ఒకణ్ణి మిత్రుడని భావించవు, అటువంటిది కాబోయే బావగారిని ఇలా సగం సగం మేసం తల గొరిగి అవమానిస్తావా, ఎందుకంటే తలకై తీసేస్తూ వదిలిపోయేది, అంటే ఈయన పొగుడుతున్నాడో తిప్పుతున్నాడో తెలియదు, అలా వ్యంగ్యంగా పలుకుతూ తలమనక భీష్మనందను తలయును మూతియును తరుగా తగవే బంధును తలయును మూతియు తరుగుట తల తరుగుట కంటే తుచ్చతరము మహాత్మా. ఈ భీష్మనందనుణ్ణి బావగారిని పొమ్మంటే పోయేవాడు కదా, అలా పొమ్మనకుండా తల ఈ మూతి మేసం ఇవన్నీ గొరగడం న్యాయమా, బంధువు యొక్క మూతి గొరిగినా తల గొరిగినా అది తల తీసేయడం కంటే నీచమంటారు, సర్లే అయ్యింది ఏదో అయ్యింది అని కృష్ణుడిని మందలిస్తున్నట్టుగా నటించి ఈ కట్లిప్పి రుక్మిణి, బావా బాధపడకు, బావా బావమరుదులున్నాక సరదాగా అప్పుడప్పుడు ఇలా ఆడుకోవాలి, ఇవన్నీ హాస్యాలు పెళ్ళిళ్ళల్లో, పెళ్లివారు మగ పెళ్లివారు ఆడపెళ్లివారు అప్పుడప్పుడు కయ్యాలాడతారే, అలాంటి వియ్యాల వారి కయ్యాలనుకో, ఇంటికి వెళ్ళాక 1 రూపాయి ఇచ్చి మొత్తం నున్నగా చేయించేసుకుంటే 2 మంత్స్లో మళ్ళీ వచ్చేస్తుంది, మేసము వస్తుంది, గడ్డం వస్తుంది, తల వస్తుంది, వెళ్ళిరా అని బావగారిని వదిలిపెట్టి ఇప్పుడు ఇంకా ఏడుస్తున్న రుక్మిణి దగ్గరకు వచ్చాడు. అమ్మాయి జగన్మాత రుక్మిణి మరదల, కన్నీటి వరదలతో అలా ఏడవకు, పెళ్లికి ముందు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలు వస్తే పెళ్లి అంత బాగుండదు, కాపురం సక్రమంగా సాగదు, కాబట్టి నువ్వేం చేస్తావు, ఈ శోకాన్ని దిగమింగుకో, తోడం పుట్టిన వాణి భంగమునకు దుఃఖించి మా కృష్ణుని గాఢం జోడకు మమ్మ పూర్వభవ కర్మాధీనమై ప్రాణుల కీడు మేలును జందులేడొకడు రక్షింపంగ శిక్షింప నీ తోడం బుట్టువు పూర్వకర్మ పరిభూతుండయ్యే చింతింపుమా. అమ్మాయి నీ తోబుట్టువుని శ్రీకృష్ణుడు శిక్షించాడని బాధపడి ఈ బాధని మనస్సులో పెట్టుకుని భవిష్యత్తులో కృష్ణుణ్ణి ఎప్పుడూ తప్పు పట్టకు, కృష్ణుడి మీద నీ మనస్సులో ఏదైనా దురభిప్రాయం ఉంటే తక్షణం విడిచిపెట్టు. పెళ్లికి ముందు ఇలాంటి గొడవలు జరగడం ఉభయులకు మంచిది కాదు. తల్లి నువ్వు చదువుకున్న దానివి, జ్ఞానస్వరూపిణివి, నీకు తెలియనిదేమున్నది? ఎవరైనా ఈ లోకంలో ఒకళ్ళనొకళ్ళు రక్షించగలరా, శిక్షించగలరా? నీ తోబుట్టు తన పూర్వజన్మలో చేసిన పాపమును ఇప్పుడు అనుభవించాడు. ఒక మనిషికి కష్టం కాని, సుఖం కాని, దుఃఖం కాని, లేక సౌఖ్యం కాని, ఇవన్నీ వారి పూర్వజన్మల కర్మల వల్లే వస్తాయి. నీ పూర్వజన్మ కర్మ, నీ సోదరుడి యొక్క పూర్వజన్మ కర్మఫలం ఇలా అనుభవించాడు. ఏం బాధపడకు. అసలు ఎవరు ఏడుస్తారో తెలుసా? అజ్ఞానులు ఏడుస్తారు. ఏడుపు వచ్చిందంటే వాడు అజ్ఞాని. అజ్ఞాన జమగు శోకము విజ్ఞాన విలోకనమున విడువు నీకుం ప్రజ్ఞావతి కిందగునే అజ్ఞానుల భంగి వగవ అంభోజముఖి. ఓ పద్మముఖి, శోకం ఎప్పుడు అజ్ఞానం వల్ల పుడుతుంది. చదువుకోని మూర్ఖుడికి ఏడుపు ఎక్కువ వస్తూ ఉంటుంది. జ్ఞానం కలిగిన వాడు ఎంత కష్టం వచ్చినా దుఃఖించడు. నీ జ్ఞాన దృష్టితో, విజ్ఞాన దృష్టితో ఈ శోకాన్ని విడిచిపెట్టు. నువ్వు ప్రజ్ఞావతివి, మహామేధావివి. అటువంటి మేధాస్వరూపిణివైన నీవు ఇలా ఏడవడం ధర్మం కాదు. నా మాట విను. సామాన్యులైతే ఏడుస్తారు, నువ్వు ఏడవకూడదు అని ఓదార్చగా ఆవిడ దుఃఖం విడిచిపెట్టి కన్నీళ్లు తుడుచుకుంది. మొత్తం అంతా కలిసి ఇప్పుడు సైనికులతో కలిసి, యాదవ సైన్యంతో కలిపి కృష్ణ పరమాత్ముడు రుక్మిణీ సమేతంగా ద్వారకా నగరంలోకి ప్రవేశించాడు. ఈ విషయం ముందే చారులకి తెలుసు కదా, అందుకని ఊరంతా అద్భుతంగా అలంకరించారు. ముత్యాలతో ముగ్గులు పెట్టారు, రకరకాలైన తోరణములు కట్టారు, అరటి స్తంభములు కట్టారు, మంచి పెళ్లి మండపం ముందే సిద్ధం చేశారట. పరమాత్ముడి పెళ్లికి క్షణాల్లో ఏర్పాట్లు అయిపోవు. స్వామీజీ దగ్గర నుండి పెళ్లి ఏర్పాట్లు చేస్తే ఎలా ఉంటుందండి? ఏర్పాట్లన్నీ అద్భుతంగా అయిపోయాయట. అప్పుడు ఆ పెళ్లి మండపంలో పెద్దలందరూ చూస్తూ ఉండగా శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణిని పెళ్లి చేసుకున్నాడు. ధ్రువ కీర్తిన్ హరి పెండ్లియాడే నిజ చేతో హారిణిన్ మానవైభవ గాంభీర్య విహారిణిన్ సకల సంపత్కారిణిన్ సాధు బాంధవ సత్కారిణి పుణ్యచారిణి మహాదారిద్ర్య సంహారిణిన్ సువిభూషాంబరధారిణిన్ గుణవతి చూడామణిన్ రుక్మిణిన్. శ్రీకృష్ణ పరమాత్మ కళ్యాణం శాశ్వతంగా లోకంలో కీర్తినిచ్చింది ఆయనకి, అమ్మవారికి. అంటే ఇటువంటి పెళ్లి ఎక్కడా జరగలేదని అంతా మెచ్చుకున్నారు. అలా కృష్ణుడు తన కీర్తిని చాటి లోకములో అమ్మని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మ ఎటువంటిది? ఆయన హృదయమును అపహరించింది. ఆవిడెక్కడుంటే అక్కడ గౌరవం, డబ్బుంటే గౌరవం, లేకపోతే ఉంటుంది? ఆవిడుంటేనే మనం గౌరవంగా బతుకుతాంట. మేము టీవీగా ఉంటామండి, ఎవరి దగ్గర చెయ్యి తాసమండి అనాలంటే ఆవిడ పక్కన ఉండాలి. అందుకని మాన వైభవ గాంభీర్య విహారిణి. నిజంగా ఆలోచించండి, లేనివాడంటే డబ్బు లేనివాడు, ఉన్నవాడంటే డబ్బు ఉన్నవాడు. కాబట్టి లక్ష్మి ఉంటే మానం, వైభవం, గంభీరత్వం అన్నీ ఉంటాయి. సకల సంపదలు ఇస్తుంది, సాధువులను మహాత్ములను గౌరవిస్తుంది, పుణ్యము వల్ల సంపదలు లభిస్తాయి. అటువంటి పుణ్యచారిణి, దారిద్ర్యం తొలగించే ఆవిడ, అనేక ఆభరణములు ధరించింది, అంత గుణవతి మరొకరుండరు. అటువంటి రుక్మిణిని పెళ్లి చేసుకున్నాడు. ఈ కళ్యాణమునకు కుంతిపుత్రులు, యదువిదర్భ కుంతి నరేంద్రులు పరమానందం పొందారట. మొత్తం భూమండలంలో కొంతమందే సంతోషించారు. హరిపెండ్లికి కైకేయక, కురు, సృంజయ, యదు, విదర్భ, కుంతి నరేంద్రులు పరమానందం పొందిరి. శ్రీకృష్ణుడు పెళ్లి చేసుకున్నాడు అనగానే కుంతీదేవి కొడుకులు సంతోషించారు, యాదవులు సంతోషించారు, విదర్భ పౌరులు సంతోషించారు, సృంజయ మహారాజు గారు సంతోషించాడు, కైకేయులు సంతోషించారు. కేకయ దేశం రాజు, కేకయ దేశపు రాజు గారు కూతురు పేరు భద్ర. ఆ భద్ర కృష్ణుడి యొక్క 8 భార్యల్లో ఒక ఆవిడ, అందుకని వాళ్ళు సంతోషించారు. ఇలా వీళ్ళంతా ఆనందించి కానుకలు పంపారు. శ్రీకృష్ణుడు కాబట్టే ఇంత ఘనకార్యం చేశాడు, ఒంటరిగా ధైర్యం చేసి శత్రువుల మధ్యలోకి వెళ్ళి రుక్మిణిని అపహరించాడు, ఈ పని భూమి మీద ఇంకెవరూ చెయ్యలేరు అని జనమంతా ఒకటే ప్రశంసించారు. ఈ విధంగా కృష్ణుడు అమ్మని పెళ్లి చేసుకుని అంతఃపురంలో ప్రవేశించాడు. ఇక్కడే ఓ తమాషా, అందరూ అరుంధతిని చూడాలంటే చాలా కష్టం. ఎక్కడో ఆకాశంలో ఉంటుంది, అందులో పగటిపోట అయితే అసలు కనపడదు. ఈ కొత్త పెళ్లి కొడుకుకి, పెళ్లి కూతురికి ఒకరికొకరికి తగిలినప్పుడు ఒక రకమైన పులకింత ఉంటుంది కదా కొత్తల్లో. అందుకని అదిగోరు అరుంధతి అంటే ఉందండి చూసామంటారు, కానీ నిజానికి కనపడదు. దొంగ నాటకాలు ఆడతారంత. చాలామందికి చూపించి ఆయనకే కనపడదు, వీళ్ళకేం కనపడుతుంది. కాబట్టి అదిగో అరుంధతి అంటే ఆహా అంటారట. కానీ ఇక్కడ అలా కాదట. నిజంగా శ్రీకృష్ణ పరమాత్మ పెళ్లికి అరుంధతి వచ్చింది వశిష్ఠుడితో. కళ్ళార అరుంధతిని చూశారట వాళ్ళు. ఎంత యోగం పట్టిందండి మరి అది. వీళ్ళందరూ ఒకెత్తైతే కళ్యాణమునకు అరుంధతి రావచ్చు, వశిష్ఠుడు రావచ్చు, విశ్వామిత్రుడు రావచ్చు, ఇంకోటి రావచ్చు. మన ఎవరికైనా మన కళ్యాణంలో స్వామీజీ ఒక్కరు వస్తే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, సకల దేవతలు, సకల ఋషులు వచ్చినట్టే. కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు మనకు కూడా అలాంటి భాగ్యం కలగాలని మనం కోరుకుందాం. అనఘ ఆది లక్ష్మి అయిన రుక్మిణి తోడ క్రీడ సలుపు చున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలొల్లసిల్లిరి ప్రీతులగుచు ముక్త భీతులగుచు. ఇంత కథ సుకుడు పరీక్షిత్తుకు చెప్పి పరీక్షిన్నరేంద్ర సాక్షాత్తు ఆదిలక్ష్మి రుక్మిణి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు సర్వేశ్వరుడు వైకుంఠవాసి శ్రీకృష్ణ పరమాత్మ ఈ కృష్ణుడు రుక్మిణిని పెళ్లి చేసుకుని లక్ష్మీదేవితో ద్వారకలో అంతఃపురంలో మకాం పెట్టగానే పట్టణంలో ఉన్న ప్రజలంతా ఉల్లాసం పొందారు, సంతోషించారు, ప్రీతి పొందారు, ముక్త భీతులు అంటే భయం నుంచి విముక్తి పొందారు. ఇది రుక్మిణి కథ. ఈ కథ శ్రద్ధతో విన్న స్త్రీ పురుషులకి సక్రమంగా సకాలంలో అనుకూల దాంపత్యంతో కూడిన వివాహం జరుగుతుంది. వివాహమైన వారు వింటే దాంపత్య జీవితం ఇంకా అభివృద్ధి చెందుతుంది, వాళ్ళలో ఐకమత్యం పెరుగుతుంది. పేదవాళ్ళు వింటే సంపదలు కలుగుతాయి, వార్ధక్యంలో ఉంటే మోక్షం లభిస్తుంది. ఒకటి కాదు అనేక శుభ ఫలితములనిచ్చే రుక్మిణీ కృష్ణుల యొక్క కళ్యాణం ప్రత్యక్ష దత్తాత్రేయుడి సన్నిధానంలో 2 గంటల సేపు మనం వినగలిగాము. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్తి హేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. నేను స్వస్తి అన్నాక మాట్లాడలేను, నాకు అదో బలహీనత ఉందన్నమాట. ఆ తర్వాత ఏం జరిగినాక మళ్ళీ మాట్లాడలేను, అందుకనే ముందే చెప్పేస్తున్నాను నా మనస్సులో భావం. యావత్ ప్రపంచంలో ఇంతవరకు ఎవరికి ఈ కలియుగంలో దక్కనటువంటి, కలియుగం ఆరంభం అయ్యాక ఇంత భాగ్యం నాకు మీకు దక్కినట్టుగా ఇంతవరకు ఎవరికి దక్కలేదు. ఎందుకంటే కృష్ణావతారంలో డైరెక్ట్గా కృష్ణుడి ముందు కూర్చుని కూడా పూర్తిగా పురాణం చెప్పే అవకాశం వారికి రాలేదు. అవునా? సుఖమహర్షి పరీక్షిత్తుకు చెప్పాడు, అక్కడ కూడా సుఖుడికి ఎదురుకుండా ప్రత్యక్షంగా కృష్ణుడు కూర్చోలో అదృశ్యంగా వింటాడు ఆయన, అది వేరే విషయం. కానీ ఇవాళ ఎప్పుడో 1990వ సంవత్సరంలో అభినవ సుఖాన్ని నాకు లక్ష్మణ యతీంద్రులు ఒక బిరుదు ఇచ్చారు. లక్ష్మణ యతీంద్రులను ఒక మహానుభావుడు ఉండేవాడు, ఆయన చచ్చిపోయారు ఈ బాబరీ మసీదు కూలడం అయిపోయాక. ఆయన నన్ను అభినుతింతు నిన్ను అభినవ సుఖ అన్నారు, నేను నవ్వుకునేవాణ్ణి. ఏదో అన్నారులే పెద్దలు అన్నారు కదా అనుకున్నాను. అభినవ సుఖాన్ని బిరుదిచ్చిన తర్వాత భాగవతం చెబుతూ ఉంటే కృష్ణుడు లేడే ఎదురుగుండా అని అప్పుడప్పుడు అనుకునేవాణ్ణి. అంటే ప్రత్యక్షంగానే చెప్పేది, అనుభూతి వేరు. ఆనాడు ఆ పెద్దలు ఎవరో నన్ను ఆశీర్వదించారు. సాక్షాత్తు వైకుంఠవాసి 3 మూర్తుల బ్రహ్మ విష్ణు శివాత్మకుడైన దత్తాత్రేయుడు అది ఇది అని చెప్పడానికి వీలు కాని అనంతమైన మహిమ కలిగిన వాడు, ఆదిస్వరూపుడు, పురాణ పురుషుడు, విశ్వమయుడు, విశ్వవేత్త, శాశ్వతుడు, అజుడు, బ్రహ్మప్రభుడు, ఈశ్వరుడు, గణపతి సచ్చిదానంద స్వామి వారి 7.5 రోజుల పాటు మన దగ్గర కూర్చుని ఈ పురాణం వింటే ఇంకెంతకంటే ఏం కావాలి? నాకంటే మీరెక్కువ దృష్టివంతులు. చెబుతుండడం వల్ల నేను మిమ్మల్ని చూస్తున్నాను, మనస్సులో ఆయన చూస్తున్నాను. కానీ మీరు యథాతథంగా ప్రత్యక్షంగా చూస్తూ కృష్ణుడి యొక్క ప్రతి అడుగడుగు చూస్తూ ఆయనలో ఉన్న ఫీలింగ్ చూస్తూ ఆయనలో ఉన్న ముఖ కవళికలు చూస్తూ వినగలిగారు. కాబట్టి మనందరం కూడా ఇప్పుడు నిజం చెప్పండి, పరమ భాగ్యవంతులంటే మనమా కాదా? నేను అప్పుడప్పుడు సరదాగా ఇంట్లో పాడుకునేవాడిని అనమాట. ఆ పాట వాళ్ళు నిజమైందనమాట. నాకు ఎక్కువ ఇష్టమైన ఒక పాట ఉందిలేండి,
కరుణిల్చవ వైకుంఠవాసి నన్ను బాసిపోయేవా, ఆ నీ బాస మరచేవా. కరుణిల్చవ వైకుంఠవాసి నన్ను బాసిపోయేవా, నీ బాస మరచేవా. వైకుంఠమాశలు చూపి నాలో నాశలు రేపి వైకుంఠమాశలు చూపి నాలో నాశలు రేపి నారాయణ ఈ తీరున మోసాలు చేసేవా నన్ను బాసిపోయేవా నీ బాస మరచేవా.
ఎందుకని ఒకప్పుడు 95లో నేను ఎప్పుడు నీ వెంట ఉంటాను ఒక్క క్షణం నిన్ను విడిచిపెట్టనన్నాడు ఆయన. అలా అన్న ఆయన నన్ను విడిచిపెట్టకుండా ఉండాలంటే ఆయన దగ్గర ఆయన చరిత్ర భాగవతం చెప్పాలి అని సరదాగా నేను నన్ను బాసిపోయావా నన్ను నిజంగా మోసం చేస్తావా అన్నాను. ఇప్పుడు ఆయన నేనే మోసపోయాను. ఆయన నన్ను జాగ్రత్తగా అనాయాసంగా తన దగ్గరికి తీసుకెళ్లారు. కాబట్టి మనందరం కూడా భక్తితో ఉన్నవాళ్ళు ఉన్నట్టే కదలకుండా మానసికంగా సాష్టాంగ నమస్కారం చేద్దాం. హరి ఓం తత్సద్.
వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ వరాయ పరమపురుషాయ పరమాత్మనే సద్గురునాథ మహారాజుకి. జై గురుదత్త. ఆపాదమౌళి పర్యంతం గురుణా మాకృతిం స్మరేత్ తేన విఘ్నాః ప్రణశ్యంతి సిద్ధ్యంతి చ మనోరథాః. ఈ వాక్యం చాలాసార్లు విన్నాం మనం. మనోరథం అంటే ఏమిటి అంటే మనస్సు ఒక రథంలాగా పరిగెడుతూ ఉంటే కలిగేటటువంటి ఆశల యొక్క పరంపర అన్నమాట. ఇటువంటి ఆశలు ప్రతి వాళ్ళకి కూడా ఎంతో రకంగా ఉంటాయి. కాస్త చదువుకునేటటువంటి వారికి వారి యొక్క వచః ప్రవాహం ఆ వాక్యాలన్నీ కూడా స్వామీజీ వారి దగ్గర ఒకసారి అన్నసరే నివేదిస్తే బాగుంటుంది అని. ఇటువంటి కోరికతోనే అనేక మంది పండితులు కవులు స్వామీజీ వారి దగ్గరికి వస్తూ ఉంటారు. సుమారుగా ఒక 25 సంవత్సరాల క్రితం పద్మాకర్ గారు స్వామీజీ వారిని ఇలా సందర్శించుకోవడం ఏలూరులో వేణుగోపాలు నాన్నగారి ద్వారా మరొకసారి రావడము, తర్వాత మైసూరు ఆశ్రమానికి రావడము, అనేక రకాలైన పద్య ఉపహారాలను సమర్పించడం ఇవన్నీ కూడా జరిగాయి. అప్పుడు స్వామీజీ ఎదురుకుండా ఒక అష్టావధానం చేస్తే బాగుంటుంది అనుకున్నారు. ఆ అష్టావధానం చేసే అవకాశం వారికి సుమారుగా ఇంకొన్ని సంవత్సరాల తర్వాత వచ్చింది. ఈ మధ్యలోనే వారు దత్తపీఠ ఆస్థాన విద్వాంసులయ్యారు. ఆ తర్వాత నుంచి కూడా స్వామీజీని వారు ఒకటే కోరుతున్నారు, అప్పాజీ మీ ఎదురుకుండా ఒక్కసారి నేను భాగవత ప్రవచనం చేద్దామని అనుకుంటున్నాను అని. సుమారుగా నాకు తెలిసి 2 సార్లు ఫిక్స్ అవ్వడము, మళ్ళీ అది వారికి ఆ వార్త వారికి చేరే లోపలే మళ్ళీ వాగిదా పడడము జరిగాయి. అందుకల్ల తేన విఘ్నాః ప్రణశ్యంతి అంటే మనం అనుకున్న మనోరథాలకి విఘ్నాలు తొలగాలంటే మళ్ళీ స్వామీజీనే స్మరించాలి. అలా స్వామీజీని స్మరించడానికి ఒక మంచి నిమిత్తం ఇటీవల వారికి బెంగళూరులో వారి అమ్మాయి అల్లుడు రావడం, వారితో కలిసి దర్శనం చేసుకోవడం ఈ సందర్భంగా స్వామీజీని తలుచుకున్నారు. ఆ తర్వాత స్వామీజీ లేదు చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, వారు 108వ భాగవత సప్తాహం స్వామీజీ దగ్గర చేద్దాం అనుకున్నారు. 108 దాటిపోయింది, 200 దాటింది, 302వ సప్తాహం అని వారి యొక్క బ్రోషర్ చూస్తే అర్థమవుతోంది. అలా స్వామీజీ యొక్క ఆశీస్సులతో పరోక్షంగా భాగవత ప్రవచనం చేస్తున్నటువంటి వారికి ఈరోజు దత్తపీఠంలో స్వామీజీ సమక్షాన ఆ భాగవత సప్తాహ ప్రవచనాన్ని పూర్తి చేయడం అనేటటువంటిది ఒక చాలా సదవకాశం, గొప్ప సదవకాశం అని మనమందరం కూడా విశ్వసిస్తున్నాం. శివనామని భావితేంతరంగే మహతి జ్యోతిషి వారిని మజార్థే దురితాన్యపజాంతి దూర దూరే ముహురాజాంతి మహాంతి మంగళాని అంటారు. ఆయన ఇంతవరకు కూడా మనం ఆయన వారం రోజులు ప్రవచనంలో చూస్తున్నాం. ఆయన ఎప్పుడూ పుస్తకం పట్టుకోలా, రూమ్లోకి వెళ్ళి కూడా ఆ పుస్తకం ఈ పుస్తకం తిరగేసినట్టుగా కనిపించదు. ఎందుకు అంటే బమ్మెర పోతన గారి యొక్క భాగవతం అంతా కూడా ఆయన యొక్క నాలిక చివరన. స్వామిజీ చెప్తారు చూడండి, నృత్యతి శంభు శిఖరాగ్రే సాక్షిణ్యాన్ త్వయ హేజనని అని. ఆ పరమేశ్వరుడి యొక్క నృత్యం ఎంత గొప్పగా తాండవం చేస్తూ ఉంటాడో శివుడు, అటువంటి తాండవం ఆయన యొక్క నాలిక మీద సరస్వతీదేవి చేస్తుందని మనం అందరం కూడా అనుభవించాం. బహుశా ఆయన కూడా స్వామీజీ రాసినటువంటి కీర్తనని చాలాసార్లు మదిలో మళ్ళీ 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 స్మరించుకున్నారేమో. పలుకించవమ్మ శ్రీలక్ష్మి కోడల నాలుకల కూర్చొని నాట్యము చెయ్యమ్మ అని స్వామీజీ చెప్తారు చూడండి. అటువంటి సారస్వత ఉపాసన చేశారు. ఇంకా ఆయనకి కొత్తగా రావాల్సింది ఏమిటి, సరస్వతీదేవి సాక్షాత్తుగా తాండవం చేస్తోంది. స్వామీజీ ఒక చమత్కారం చెప్పారు చూడండి, లక్ష్మీ కోడల అన్నారు. అంటే ఇంకా లక్ష్మీదేవి యొక్క తాండవం కూడా ఇంకా ప్రారంభమైంది, మరింత లక్ష్మీదేవి యొక్క ఉపస్థితి కూడా కలగాలి. అది కూడా స్వామీజీ పక్కనున్నారు కాబట్టి అది కూడా సాధ్యం అవుతోంది. ఇక వారికి ఇది కావాలి, ఇది అక్కర్లేదు అని చెప్పేటటువంటి అటువంటి ఆశంసలు చేసేటటువంటి స్థితిలో మనం ఎవరం లేము. ఎందుకంటే ఎవరైతే అష్టాదశ పురాణాలని ఆకళింపు చేసుకుని వాటి యొక్క ప్రవచనాలని స్వామీజీ ప్రత్యక్షంగా ఉన్నప్పుడో, స్వామీజీ దత్తపీఠంలో చేద్దామనే కోరిక కాకుండా స్వామీజీ ఎక్కడ చేయమంటే ఎక్కడ చెప్పమంటే అక్కడ 5 50 మంది ఉన్నా 50,000 మంది ఉన్నా నేను అలాగే చెప్తాను అనేటటువంటి దృఢ దీక్షతో మన యొక్క గణపతి సచ్చిదానంద జ్ఞానబోధ సభ తిరుపతి శాఖ పక్షాన వారు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఒక సహయోజనతో అద్భుతమైనటువంటి ప్రవచనాలు చేశారు. ఇందాక మనం భాగవతం యొక్క ప్రవచనాన్ని విన్నాం. వారు మహాభారతం మొత్తం పూర్తిగా 18 కూడా ఆమూలాగ్రంగా వారు పఠించి, ఎందుకంటే మనం ఇక్కడ సభలో కొన్ని మాటలు మాట్లాడచ్చు, కొన్ని మాట్లాడలేము, అన్నీ మాట్లాడడానికి సావకాశం ఉండదు. మీ అందరికీ కూడా గుర్తురానటువంటి ఒక అంశం ఏమిటి అంటే, వక్తలకి ఒక పెద్ద క్లేశం ఉంటుంది, చాలా కష్టం ఉంటుంది. అది బాలస్వామి వారు అవ్వచ్చు, లేదా పద్మాకర్ గారు అవ్వచ్చు, మరో నాగపండి శర్మ గారు అవ్వచ్చు, ఎవరి దగ్గర మాట్లాడతామో ఎంత మాట్లాడాలి అని. ఇప్పుడు భాగవతంలో ఉండేటటువంటి వేదాంత పరమైనటువంటి పదాలని యథాతథంగా ప్రయోగిస్తే ఈ సభలో ఉండే 90 అర్థం కాదు. పోనీ ఇవన్నీ ప్రతిపదాన్ని విడమర్చి చెప్పాలి అంటే స్వామీజీ లాంటి మహనీయుల వద్ద ఇవన్నీ కూడా చర్విత చర్వణం, అంటే చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పడం అవుతుంది. ఇక పండితులు దత్తపీఠంలో చాలామంది ఉంటారు కాబట్టి వారి కోసం చెప్పింది చెప్పాలా, చెప్పనిదని వదిలేయాలా, తర్వాత ఎంత చెప్పినట్టయితే మన మనస్సుకి నాటుతుంది, ఎంతగా హత్తుకుపోతుంది. ఇంకా ప్రారంభం ఏంటంటే అనవసరమైంది చెప్పకూడదు. నా మూలం లిఖ్యతే కించిత్ నానపేక్షిత ముచ్చుకితే, అంటే మూలంలో లేనిదేమి కొత్తగా చెప్పకూడదు, అనవసరమైంది చెప్పకూడదు, చెబితే వాగ్దోషం, అతివ్యాప్తి అవ్యాప్తి ఇవన్నీ కూడా ప్రతి వక్తని కూడా పీడించేటటువంటి సమస్యలు. తత్రాపి స్వామీజీ దగ్గర కూర్చున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలన్నమాట. కాబట్టి ఎటువంటి బెరుకు తడుకు ఏవీ లేకుండా వారు అనర్గళంగా ఎటువంటి ఇబ్బందులు పడకుండా వారి యొక్క కవితా ఝరిని, వారి యొక్క పాండిత్య పటిమని, స్వామీజీ వారి యొక్క పాదపద్మాలను ఆ కవితా ఝరి ద్వారా అభిషేకం చేసుకున్నారు. మొన్న మనం బాలస్వామి వారి యొక్క చేసినటువంటి ప్రోక్షణ అభిషేకాన్ని చూసుకున్నట్టయితే, ఈ వారం రోజుల పాటు స్వామీజీ ఎందుకు ఇక్కడ కూర్చున్నారు అంటే విష్ణు పాదోద్భవ గంగా, అంటే స్వామీజీ యొక్క పాదాలనుంచి పుట్టినటువంటిదే ఆ గంగ. అటువంటి గంగాజలంతోనే స్వామీజీ పాదాలకు అభిషేకం చేయడం లాంటిదే మన పద్మాకర్ గారి యొక్క కవితా ఝరి. వేదం చదువుకున్న వాళ్ళందరికీ కూడా పుస్తకంలో చిట్ట చివర ఒక వాక్యం ఉంటుంది, త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే అని. స్వామి నీ దగ్గర నుంచే వచ్చింది, మళ్ళీ నీకే సమర్పిస్తున్నాం. ఎందుకంటే అస్కి మహతో భూతస్కి నిశ్వసితం అంటారు, ఆ పరమేశ్వరుడి యొక్క నిశ్వాసే వేదంగా అయింది, ఆ వేదాలనే మళ్ళీ స్వామికి సమర్పిస్తున్నామని. అలాగే స్వామీజీ వారి యొక్క అనుగ్రహం వల్ల ఆవిర్భవించినటువంటి ఆ వాగ్ఝరిని స్వామీజీ వారి యొక్క పాదపద్మాల వద్ద సమర్పించడం అనేటటువంటిది ఎవరికైనా జీవితకాల సాఫల్యానికి నిదర్శనం. అటువంటి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుని వారు ఈ సందర్భంగా పొందారని నేను భావిస్తున్నాను. మరి ఇంతటి భాగ్యం ఇంతమంది ఉండగా ఆయనకెందుకు లభించింది? దత్తపీఠంలో స్వామీజీ శిష్యులు తక్కువ ఉన్నారా, పండితులు తక్కువ ఉన్నారా, శాస్త్రాధ్యేతలు తక్కువ ఉన్నారా అంటే దానికి కూడా ఒక చిన్న కారణం ఉంది. ఇందాక చెప్పారు చూడండి, నమ్మితి నామనంబున సనాతనులదైన ఉమామహేశ్వరులని చెప్పారు ఆయన రుక్మిణీదేవి యొక్క వాక్యంగా. ఆయన చిన్నతనంలో స్వామీజీ వారు ఏ విధంగా అయితే తన దీక్షను శ్రీశైల మహాక్షేత్రంలో పొందారో అలాగే వారు కూడా ఆ శ్రీశైలానికి వెళ్ళి అక్కడ శివపంచాక్షర మంత్రజపాన్ని సంపాదించి అక్కడ అనుష్ఠానం చేసినటువంటి ఒక పుణ్యభాగ్యం ఆయనకి ఒక పెద్ద రాశి ఉంది. అటువంటి పుణ్యరాశి ఆయన కాబట్టి ఆ పుణ్యరాశిని స్వామీజీ పిలిచి ఆదరించేటువంటి అవకాశాన్ని ఇచ్చారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ శివనామని భావితే అంతరంగే, మన యొక్క అంతరంగంలో శివనామాన్ని భావన చేస్తుంటేనే నమశివాజనే పదం చెప్తూ ఉంటూనే దురితాన్ జపయాంతి దూర దూరే, ఎన్ని పాపాలున్నా కూడా అన్నీ దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. దానివల్ల మనకేంటి ప్రయోజనం అంటే ముహురాజాంతి మహాంతి మంగళాని, గొప్ప గొప్ప మంగళాలు మళ్ళీ మళ్ళీ రావాలి. అయ్యా భాగవతం విన్నాం, మళ్ళీ నెక్స్ట్ తర్వాత మాంగళ్యం ఇంకేం కావాలి మనకి అంటే స్వామీజీ యొక్క చరిత్రని మీ నోటి ద్వారా దత్తపీఠంలో మేమందరం వినాలి. స్వామీజీ కూడా ముహురాజాంతి మహాంతి మంగళాని అని ఒక స్వర్ణ కంఠాభరణాన్ని వారికి అందజేస్తున్నారు. రెండు వేల మూడు నుంచి 2019 అంటే 16 సంవత్సరాలు వారికి ఈ భాగవత ప్రవచనం చేయడానికి సమయం లభించింది. కానీ తరువాత ప్రవచనానికి అంత సమయం లేకుండా త్వరగానే స్వామీజీ డేట్స్ ఇవ్వాలని సభాపక్షాన వారి పక్షాన స్వామీజీ వారిని కోరుతున్నాం. ఇంకా వారింట్లో కూడా శుభకార్యాల యొక్క పరంపర సాగవలసి ఉన్నది. వారణాసిలో కూడా స్వామీజీ వారిని వారి కుటుంబం వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామీజీ దగ్గరికి వెళ్ళండి. చెప్పాం కదా ముహురాజాంతి మహాంతి మంగళాని అంటే మంగళములన్నీ కూడా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉన్నాయి అని. వర్తమాన సామీప్య వర్తమాన వద్వ అంటారు వ్యాకరణం వారు. అంటే ఇక రాబోతున్నాయి అంటే వచ్చేసాయని అర్థం అన్నమాట. అటువంటి శుభకార్యాలు వారి కుటుంబంలో మళ్ళీ మళ్ళీ సంభవించాలని, అచిరంగా వారు స్వామీజీ వారి యొక్క దర్శనాన్ని వారణాసిలో కూడా చేసుకుందామనే ఒక సదభిప్రాయంతో ఉన్నారు. అటువంటి అవకాశం వారికి లభించాలని మరోసారి సభాపక్షాన స్వామీజీ వారినే ప్రార్థిస్తున్నాం. వీరితో పాటు భాగవత మహాపురాణాన్ని వారం రోజుల పాటు పారాయణ చేసినటువంటి విద్వాంసులు ముగ్గురు కూడా ఇక్కడ ఉన్నారు. వారికి కూడా వచ్చి స్వామీజీ వారి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. భరత్ కుమార్ గారు, డిఆర్ఎస్ శర్మ గారు, సత్యనారాయణ గారు.